అప్పుడు రాముడు, సుగ్రీవా, నిస్సందేహంగా బయలుదేరు, మీ వాణ్ణి మల్లయుద్ధానికి పిలువు. అప్పుడు వాడి జీవితం ఎక్కడికి వెళుతుందో నువ్వు నీ కళతో చూద్దువుగాని అన్నాడు. కిష్కింధ చేరారు. నగర పరిసరాల్లో చెట్లమాటున మిగిలిన వారు నిలబడ్డారు. సుగ్రీవుడు ఉత్తరయ్యన నడుముకు చుట్టాడు. సింహద్వారం దగ్గర నిలబడి యుద్ధోత్సాహంతో సింహనాదం చేసి జబ్బతరిచాడు. ఆ సింహగర్జన వింటూనే మండిపడ్డాడు వారి. ఒక్క ఉదుటున సుగ్రీవుని ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. క్రోధోద్రిక్తులై ఇద్దరూ తొడతరిచారు. ఆ అన్నదమ్ముల ముష్టిఘాతాలతో ఆకాశం దద్దరిల్లుతోంది. పిడుగులు పడుతున్న ధ్వనులు పుడుతున్నాయి. రాముడు బాణం సంధించి నిలబడ్డాడు. బలశాలి అయిన వాలి పిడికిటి పోట్లతో సుగ్రీవుని శరీరం విరబూసిన మోదుగు చెట్టులా ఉంది. రాముడు ఎదురు చూస్తూనే ఉన్నాడు వారిని కొట్టడం కోసం. చివరకు వాలి పిడికిలి పోట్లు సహించలేక సుగ్రీవుడు పలాయనం చిత్తగించాడు. రామలక్ష్మణులు కూడా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళారు. అప్పుడు సుగ్రీవుడు తల ఉంచుకొని, రామభద్ర, ఎందుకయ్యా నన్ను ఇంత హింస పెట్టావు? ఆ వాలిని చంపడం ఇష్టం లేదని ముందే చెప్పినట్లయితే నేను అవస్థ పడేవాణ్ణి కాదు కదా అనగా రాముడు, మిత్రమా, విచారించకు. వాలిని వధించాలనే అనుకున్నాను. కాని మీ అన్నదమ్ములిద్దరూ ఒకే రకంగా ఉన్నారు. నేను విడిచిన బాణం ఎవరికి తగిలి ఎవరి ప్రాణాలు తీస్తుందో తెలియదు. అభయమిచ్చిన మిత్రుణ్ణి చంపేటంతటి కృతజ్ఞుణ్ణి కాదు. నువ్వు మళ్ళీ యుద్ధానికి పిలువు, వస్తున్నా అని లక్ష్మణస్వామిని పిలిచి, తమ్ముడు, ఈ గజపుష్పమాల సుగ్రీవుని మెడలో వేయి. ఈ మాల ఉన్నవాడు సుగ్రీవుడని, ఇది లేనివాడు వాలి అని గ్రహించి మనం వారిని సంహరించగలుగుతాం అనగానే మళ్లీ బయలుదేరారు. కొంగల బారుతో ఉన్న సంఛాకాల మేఘంలా సుగ్రీవుడు ముందు సాగుతున్నాడు. రామలక్ష్మణులు నడుస్తున్నారు. కిష్కింధ సింహద్వారం చేరి మళ్లీ సింహనాదం చేశాడు. పిడుగు పడినట్టు వినిపించింది వాలికి. అంతఃపురంలో హాయిగా నారీజన మధ్యంలో మద్యపాన మత్తుడై ఉన్నప్పటికీ ఒక్కసారి నరాలు పొంగాయి. కన్నులు అరుణారుణాలయ్యాయి. హుంకరించాడు. శయ్యామందిరం వదలబోతున్నాడు. పట్టమహిషి తార అడ్డుగా వచ్చి, వీర శిరోమణి, రాత్రి అంతా హాయిగా భోగాలతో తేలియాడినటువంటి పురుషుడు ఆ రాత్రి ధరించిన పూలమాలను విడిచిపెట్టేసేస్తాడు. అలానే నువ్వు ఇప్పుడు ఈ క్రోధాన్ని విడిచిపెట్టు. యుద్ధం చెయ్యాలని ఉంటే రేపు చూడవచ్చు. పైగా క్షణాల క్రితం నీ చేత చావుదెబ్బలు తిని వెళ్లిన సుగ్రీవుడు అప్పుడే యుద్ధానికి వచ్చాడంటే ఏ బలంతో వచ్చాడో కొంచెం ఆలోచించు. ఇందాకనే అంగదుడు చెప్పాడు, ఎవరో దాశరథులట రామలక్ష్మణులు, వారితో సుగ్రీవునికి మైత్రి అయిందిట. ఆ రాముడు ప్రళయాగ్ని సదృశుడై శత్రువనాలన్నింటినీ దగ్ధం చెయ్యగలడని కూడా విన్నాను. అటువంటి వారితో మనకు వైరం మంచిది కాదు అని చెబుతూనే ఉంది తార. వినపడడం లేదు వాలికి. తారా, ఏ యోధుడైనా శత్రు ధిక్కారాన్ని సహిస్తాడా? ఇప్పుడు నువ్వేం మాట్లాడక, నేను వెడుతున్నాను. సుగ్రీవుడి తల తీసేసి వస్తాను అంది తార కన్నీరు ఒత్తుకుంటూనే భర్తను ముందుకు సాగనంపింది. వాలి మహోత్సాహంతో సింహద్వారం చేరాడు. ఎదురుగా ఉత్తరయ్యన నడుముకు బిగించి ఉన్న సుగ్రీవుడు కనిపించాడు. పిడికిలి బిగించి, వారి ఓరి, ఈ పిడిగుద్దుతో నిన్ను యమసదనం చేరుస్తున్నాను అనగా సుగ్రీవుడు, ఈ ముష్టిఘాతంతో నీ తల 1000 వ్రక్కలు చేస్తున్నాను. అలా ఉభయులు ఒకరిని ఒకరు ముష్టిఘాతాలతో జానుఘాతాలతో హింసించుకుంటున్నారు. సుగ్రీవుడు చేతికందిన మహావృక్షంలాగి విసిరాడు. సాగర మధ్యంలో తరంగ తాడితమైన మహానౌకలా ఊగిసలాడుతున్నాడు వారి. అన్నదమ్ములిద్దరూ మత్తేభాల వలె పోరుతున్నారు. పోరు పెరుగుతున్న వేళకి వాలి బలం పెరుగుతోంది. సుగ్రీవుడు క్షీణబరుడవుతున్నాడు. రాముడు బాణాన్ని సంధించి ఉంచాడు. అవకాశం చిక్కగానే దాన్ని విడవాలి అనుకుంటున్నాడు. చూశాడు, సుగ్రీవుడు నిలబడలేని దశ వస్తోంది. కోడిత్రాసులా ఉన్న బాణాన్ని ఒక్కసారి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు. అగ్నిశిఖాకాంతులతో అది వెళ్లి వాలి రొమ్మున నాటుకుంది. వాలి నేలకూలాడు. పెనుగాలిలో నేలకు ఒరిగే మహావృక్షంలా కనిపించాడు. నేల కూలిన వాలిని సమీపిస్తున్నాడు రామభద్రుడు. చూశాడు వాలి, ఓహో, జగద్విఖ్యాతమైన ఇక్ష్వాకు వంశంలో ప్రభవించిన దశరథ మహారాజనందనులా. ప్రియ దర్శనుడని, తీవ్ర నియమ నిష్ఠాపరాయణుడని నేను మిమ్మల్ని గురించి విన్నానే. ఉత్తమ వంశ సంజాతులు, తేజో బల పరాక్రమ సంపన్నులు, సదాచార పరాయణులు, కరుణాహృదయులు అయిన మీ వంటి వారు ఎవడితోనో యుద్ధం చేస్తున్న వాడి మీద మీరు బాణం విడుస్తారని అనుకోలేదు. ఈ మాట మా తార చెప్పింది, అయినా నా చెవికి ఎక్కలేదు. నేను సుగ్రీవుడితో మల్లయుద్ధం చేస్తుంటే నా మీద బాణాన్ని సంధించిన ధర్మమూర్తి లోక ప్రతారణం కోసమే ఈ ధర్మధ్వజాన్ని చేపట్టి లోకాన్ని వంచిస్తున్నావా? లతా తృణాచ్ఛాదితమైన మహాకూపానివే తప్ప నువ్వు ధర్మమూర్తివి కాదు, సత్యవాక్పాలన పరాయణుడివి కాదు. నీకు నాకు ఏ వైరం ఉందని పనిచేశావు? అడవిలో పండు కాయ తిని బ్రతికే వానరాన్ని ఎందుకు చంపాలయ్యా నన్ను? క్షత్రియ వీరుడవు, శాస్త్రవిధుడవు, ధర్మాధర్మాలు తెలిసిన నువ్వు ఇంతటి అధర్మానికి ఒడిగడతావనుకోలేదు. ఈ లోకనింద్యమైన కర్మ ఎవడో నీచుడు చెయ్యాలి. రాజనీతికి హద్దులుంటాయి, దాన్ని తప్పి చరించావే నువ్వు. ఇంద్రియ వశవర్తివై నా మీద క్రోధం తెచ్చుకుని అన్యాయానికి పాల్పడ్డావు. ఈ అకార్యాన్ని గురించి వీరస్వర్గంలో మీ తండ్రి అడిగితే నేనేం చెప్పను? ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు? ఈ వానరాల చర్మం గాని రోమం గాని మనుషులెవరు వాడరు. ఇవన్నీ మీకు నిషిద్ధాలు. ఈ పంచనఖ జంతువులు బ్రహ్మక్షత్రియులకు నిషిద్ధాలని నువ్వు ఎరుగుదువు కదా. కానీ నా కర్మ ఇలా ఉంది, సుగ్రీవుని సాయం కోరి పని చేశానంటావా? ఆ మాట నాతో చెబితే గడియలో రావణుణ్ణి తీసుకొచ్చి నీ పాదాల మీద పడవేసేవాడు. ఈనాడు నువ్వు చేసిన ఈ అకార్యానికి లోకం నిన్ను వేలెత్తి చూపక తప్పదు అని వాలి అంటుంటే మౌనంగా వింటూ నిలబడ్డ రామచంద్రుడు మందహాసం చేసి, వానరేశ్వర, ధర్మార్థకామాలు లోక వ్యవహారము తెలియని పసివాడు ఎవడో పలకవలసిన పలుకులు నువ్వు పలుకుతున్నావు. నేను ఇక్ష్వాకు వంశ క్షత్రియుడను. పశు పక్షి మానవ గణాలలో ఎవరినైనా నిగ్రహించడానికి అనుగ్రహించడానికి మాకు అధికారం ఉంది. సత్యధర్మపరాయణుడు, రుజువర్తనుడు అయిన మా భరతుడు ధరణీచక్రానికి ప్రభువు. ఆయన శాసనాన్ని మేమందరము రక్షిస్తూ ఉండాలి. ఇప్పుడు నిన్ను చంపడానికి కారణమేమిటి అని కదా అడుగుతున్నావు. కొడుకుతో సమానుడు తమ్ముడు, ఆ తమ్ముని యొక్క భార్య నువ్వు ఏం చేస్తున్నావు? తమ్ముడు జీవించి ఉండగా తమ్ముని భార్యతో కులుకుతున్నవాడికి ఇది శిక్ష. రుమాయాం వర్తసే కామాత్ స్మృషాయాం పాపకర్మకృతు భ్రాతృభార్యావమర్మేస్మిన్ దండోయం ప్రతిపాదిత. ధర్మరక్షణ జీవిత లక్ష్యంగా గల వంశంలో పుట్టిన నేను నిన్ను శిక్షించానే తప్ప నీకు నాకు వైరం లేదు. పాపం చేసినవాడు రాజదండన పొందినట్లయితే పాపముక్తుడై స్వర్గానికి పోతాడు. నీకు స్వర్గాన్ని అనుగ్రహించాను, ఇక చెట్టుచాటున నిలబడి ఎందుకు కొట్టానని కదా అడుగుతున్నావు. రాజులు వేటాడతారు, ఆ వేటలో ఉచ్చులు పన్నుతారు, ఎరవేస్తారు, మాటు పెట్టి మృగాలను సంహరిస్తారు. మత్తులో ఉన్నా, అప్రమత్తంగా ఉన్నా, ప్రమత్తంగా ఉన్నా మృగాలను వేటాడడం దోషం కాదు. తన ప్రజలకు సుఖమయ జీవితాన్ని, ధర్మపాలనను అనుగ్రహించేవాడే ప్రభు. అర్థమైందా? ఇప్పుడు నిన్ను నేనెందుకు చంపాను? నరోత్తమ, మా వంటి సామాన్యులకు నీ వంటి వానితో వాదించే శక్తి లేదు. ఇక ధర్మసూక్ష్మాలు నీకు తెలిసినని నాకు తెలియవు. ఏదో అజ్ఞానంతో ఇంతసేపు మాట్లాడాడు, విడిచిపెట్టే. ఇక కన్ను ముయ్యబోతూ ఒక్క మాట నీకు చెబుతున్నాను. గుణవంతుడైన నా కుమారుడు అంగదుడున్నాడు, వాణ్ణి ఎంతో ముద్దుగా పెంచుకున్నాను. వాడు తండ్రి లేని బిడ్డ అవుతున్నాడు. వాడికి రక్షణ ఇచ్చి సుగ్రీవునితో సమానంగా చూస్తానని నాకు అభయప్రదానం చెయ్యవయ్యా అనగానే రాముడు, ఏమీ బాధపడకు వాలి, నీ బిడ్డను కూడా సుగ్రీవుని వలనే నేను చూసుకుంటాను అన్నాడు. వాలి అలా విశ్రాంతిగా పడుకుని ఉన్నాడు. వాలి నేల కూలిన వార్త అంతఃపురం చేరింది. అది వింటూనే జుట్టు విరబోసుకుని రొమ్ములు బాదుకుంటూ గోలు గోలును ఏడుస్తూ తార అంతఃపురం దాటి వచ్చింది. చెక 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 తన భర్త యొక్క శరీరం పడి ఉన్న చోటకు వచ్చి ఆయన మీద పడి గోలు గోలునైంతసేపు ఏడ్చి, మహారాజా, కటిక నేల మీద బండరాళ్ల మధ్య పరున్నావుటయ్యా, అంతఃపురంలో హంసతూరికా తల్పం మీద శయనించవలసిన వాడివి. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, ఇంతవరకు నేనే నీకు ముద్దుల భార్య అని అనుకున్నాను, కానీ నాకంటే ఈ నేల మీదనే నీకు మమకారం ఎక్కువ ఉంది. ఎప్పుడు నీ హితము కోరి నేను ఏం చెప్పినా వినేవాడి, కాని ఈ రాత్రి నేను చెప్పిన మాట నీ చెవికి ఎక్కలేదు. ఏం చెయ్యగలం, కాలం బలీయమైనది. ఇదిగో నీ బిడ్డను చూశావా, ఏనాడు ఏడుపని జరగనివాడు. చూడు ఎలా ఏడుస్తున్నాడు, దగ్గరగా తీసుకు ముద్దురాడవయ్యా అని ఒక్కమారు మళ్ళీ సుగ్రీవుని వైపు తిరిగి, ఏమయ్యా నీ కోరిక తీరి గుండె చల్లబడిందా, అన్నగారు వెళ్ళాడు కదా రాజ్యభోగాలు అనుభవించు అంటూ మళ్ళీ భర్త మీద పడింది. చూడవయ్యా వానరేశ్వర, నాతో పాటు ఈ నారీజనమంతా ఎలా విలపిస్తున్నారు, మా అందరినీ విడిచినా బాధ లేదు, కొడుకును విడిచి వెళ్ళడం న్యాయమా అని అలా గోలు గోలున విలపిస్తూ ఉంటే హనుమంతుడు తార దగ్గరకు వెళ్ళి, మహారాణి, ప్రతి ప్రాణి తన పుణ్య పాపకర్మల ఫలాన్ని అనుభవించక తప్పదని నువ్వు ఎరుగుదు. ఈ శరీరం నీటి బుడగా అని తెలుసు, క్షణికమైన జీవితం కోసం ఎందుకమ్మా అలా విచారిస్తావు, గతాన్ని గురించి యోచన మానే, నీ బిడ్డ అంగదుణ్ణి గురించి ఆలోచించు. ఈ వానరేశ్వరుడికి పరలోక క్రియలు సాగాలి, లక్షల కోట్ల వానర సేనావాహిని కనుసన్నలలో కదిలించిన మహావీరుడు కాలవశుడై నేలకూలాడు. ఈ వానర రాజ్యమంతా నీ స్వాధీనంలో ఉంది, నీ బిడ్డతో ఈ సేన అంతా నీ ఆజ్ఞ కోసం నిరీక్షిస్తోంది, నీ బిడ్డను రాజ్యాధిపతిని చేసి హాయిగా సుఖించు అంటుంటే ఏడుపులోనే చిన్న చిరునవ్వు నవ్వి, తార హనుమా, 1000 మంది అంగదులున్నా ఒక్క వాలికి సరిపోతారుటయ్యా, నేను భర్తకు అగ్ని సంస్కారము చేయలేను, కొడుకును సింహాసనము ఎక్కించాలి. ఏ బిడ్డకైనా తండ్రి తండ్రి వంక బంధువులు ఆప్తులైనట్టు తల్లి వంక వారు కారయ్యా, వీడి పట్టాభిషేక విషయం నాతో చెప్పక, నాకు వాలి తప్ప మరేమీ తెలియదు అంటుంటే అతి ప్రయాస మీద కన్ను తెరిచి వాలి సుగ్రీవుని అంగదిని దగ్గరగా రప్పించి, తమ్ముడు, విధివశాత్తు అవివేకంతో నీకు ద్రోహం చేశాను, బ్రతికినంతకాలం ఇద్దరం సుఖంగా కలిసి ఉండలేకపోయాం, ఈ సర్వ వానర రాజ్యానికి ఇప్పుడు నువ్వు అధిపతి అవుతున్నావు, ఈ సమయంలో ఇదిగో నా బిడ్డ అంగదుణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను, ఎంత అనురాగంతో పెంచానో నువ్వు ఎరుగుదు, వాణ్ణి రక్షిస్తానని నాకు మాట అయ్యి, అంతకుమించి ఏమీ అవసరం లేదు. మరొక్కటి, మీ వదిన తార ఉన్నదే ఆవిడ వివేకమే మన వానర రాజ్యానికి పెట్టని కోట, ఎటువంటి విపత్తులలో అయినా మంచి చెడు ఆలోచించగలదు, ఆవిడ నిర్ణయాన్ని ఏనాడు తప్పక. ఇక ఈ రఘువంశీయుడు నిన్ను కోరిన సాయం చేసి పెట్టు, మరిచావా, ఇదే బాణం నిన్ను కూడా బలిగొంటుంది అని సుగ్రీవునికి అంగదిని అప్పగించి శాశ్వతంగా కన్ను మూశాడు. అందరూ గొల్లు అన్నారు, శోకధ్వానాలు కిష్కింత గాలిలో కంపింపజేశాయి, వృషభహీనమైన గోగణమైపోయింది. అనంతరం ఇంతసేపు తార విలపించింది. అంగదుని చేత దహన సంస్కారాలు పూర్తి చేయించారు. సంగ్రామ యజ్ఞాంతాన రామప్రహార నదీ జలాలలో భార్య లేకుండా అవభృధ స్నానం చేయడం న్యాయమా అని తార గోలు గోలున ఏడుస్తూనే ఉంది. నెమ్మదిగా తారను తీసుకుని అంతఃపురంలో జేర్పించారు. ఆవిడ కొంతసేపు అక్కడ దుఃఖించి బిడ్డను దగ్గరగా తీసుకుని కాలక్షేపం చేస్తోంది. విధ్యుక్త కర్మలన్నీ పూర్తి చేసిన తరువాయి సుగ్రీవునికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవు పట్టాభిషేక అనంతరం సుగ్రీవుడు రాముని దగ్గరకు వచ్చి, రామభద్ర, రానున్నది వర్షకాలం, ఈ వానలు వెనకబడగానే నా సర్వ వానర సేనను పంపి సీతాదేవి ఎక్కడ ఉన్నది వెతికిస్తాను, ఆవిడ ఉన్న చోటు తెలియగానే అక్కడికి వెళ్ళి మనం ఆ రాక్షసుని సంహరించి నీ జానకీదేవిని నువ్వు తీసుకుని రావచ్చు అన్నాడు సుగ్రీవుడు. అంతఃపురం చేరాడు. రామభద్రుడు తన తమ్ముడు లక్ష్మణస్వామితో ప్రశ్రవణగిరి మీద వానకాలం గడుపుతున్నాడు. సూర్యకిరణాల సాయంతో సముద్ర జలాలను ప్రాణం చేసిన ఆకాశం నిండు గర్భిణీలా ఉంది. మేఘ సోపానాల మీదుగా పయనించే సూర్యుడికి పువ్వులన్నీ అలంకారాలుగా ఉన్నాయి. సంధ్యాకాల మేఘాలు రక్తశోభతో అలరారుతున్నాయి. గ్రీష్మభాను తప్తమైన భూమి వానజల్లులతో తడిసి చల్లదనాన్నిస్తోంది. మొగలి డొంకల మించి వచ్చే గాలు పర్వతాన్ని సుగంధంతో అభిషేకిస్తున్నాయి. అంతా చూస్తున్నాడు రాముడు. తమ్ముడు, ఆ నల్లని మబ్బులో మెరుపు చూశావా? రావణ రాక్షసుడు అపహరించిన సీతాదేవి పెనగులాటలా లేదుటయ్యా. దిగంతాలకు వ్యాపించిన మేఘాలతో చిమ్మ చీకట్లు క్రమ్ముతున్నాయి చూశావా? చక్రవాకాలు తమ ప్రియులతో ఎలా సూచిస్తున్నాయో. హంసలు మానస సరోవరాలకు వెడుతున్నాయి. వానకు తడిసిన బాటలు వాహనాల రాకపోకలకు అంతరాయాలు కలిగిస్తున్నాయి. కొంగల బారులే పూలమాలలుగా, విద్యుత్కాంతులే పతాకాలుగా, పర్వత సన్నిభమైన మేఘాలు యుద్ధభూమిలో మదపుటేనుగుల్లా ఉన్నాయి. మేఘ గర్జనలు, నదీ ప్రవాహధ్వనులు, మత్తగజ ఘీంకారాలు ఈ వర్షారాజుకు స్వాగతం పలుకుతున్నాయి చూస్తున్నావా? అలా వానకాలం వెనకబడే వరకు అన్నదమ్ములిద్దరూ ఆ ప్రస్రవణగిరి మీదనే కాలక్షేపం చేస్తున్నారు. నెమ్మదిగా వానలు వెనకబడ్డాయి. శరదృతువు ప్రవేశించింది. అయినా సుగ్రీవుని జాడలేదు. ఒకరోజు, రెండు రోజులు. అప్పుడు రాముడు, లక్ష్మణ చూస్తున్నావా? వానలు వెనకబడ్డాయి. శరదృతువు ప్రవేశించింది. సూర్యకిరణ శోభతో పద్మాలు వికసించిన సరోవరాలు ఎంత ఇంపుగా కనిపిస్తున్నాయి. మానస సరోవరం నుంచి హంసలు దిగి వస్తున్నాయి. పాపం ఆ నెమలిని చూశావా? మేఘరహితమైన ఆకాశ దర్శనంతో ఆనందహీన నేత్రాలు పెట్టుకుని ప్రియురాలు వైపు దీనంగా చూస్తోంది. మత్తగజాన్ని అనుసరించి వచ్చిన ఏనుగుల గుంపులు పుష్పగంధాన్ని ఆస్వాదిస్తూ కామక్రీడకు సాగుతున్నాయి. శరత్కాలపు గాలులతో ఉత్సాహం రేగిన వృషభాలు ఆవుల మందల వెంట పోట్లాడుకుంటున్నాయి. వర్షధారలలో పుట్టలు వీడిరాని విషసర్పాలు ఆకలితో ఎలా బుసలు కొడుతున్నాయో చూశావా? చంద్రకిరణ స్పర్శతో పలకించిన నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని అరుణరాగరంజిత అయిన సంధ్యారాగిని తనంత తానై విడిచి వెడుతున్నది.
చంద్ర కర స్పర్శ హర్షోన్మీలిత తారకా అహో రాఘవతీ సంధ్యా జాతి స్వయమంబరం.
ఈ పాటికి రాజవీరులందరూ యుద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. వానలు వెనకబడి శరదృతువు ప్రవేశించిన సుగ్రీవుడు ఉదాసీనంగా అంతఃపురంలో మదిరా పానంతో మదవతి భోగంతో ఉన్నట్టున్నాడు. వెళ్ళి ఒకటే చెప్పు వానితోటి, సుగ్రీవా, రామధనుష్టంకారం వినాలనే కోరిక ఉన్నదా నీకు? ఎంత కామోపభోగాలలో తేలియాడుతూ జ్ఞానశూన్యుడై ఉన్నా ఈ ధనుష్టంకారం వినబడింది అంటే నీ ప్రాణాలు నీలో ఉండవు. అగ్నిసాక్షిగా మనతో స్నేహం చేయడానికి కారణమేమిటి? వాలి వంటి మహావీరుణ్ణి ఎందుకు వధించాను? వానకాలం వెనకబడింది. బంధుమిత్రజనంతో కామక్రీడలు సాగిస్తున్నట్టున్నావు. వెళ్ళు, మీ అన్నగారు వాలిని పంపిన దారి ఇంకా మూసేయలే. ఆడిన మాట తప్పావో, నిన్నే కాదు నీ బంధుమిత్ర పరివార సమేతం సంహరించేసేస్తాను.
నచ సంకుచిత పంధ ఏన వాలి హతో గతః సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పదమన్వగా.
విన్న లక్ష్మణస్వామి, అన్నయ్య, సుగ్రీవుడు వానరుడు, వారికి సజ్జనులతో వ్యవహారం తెలియదు. నీతో స్నేహం వల్లనే శత్రువు నిహతుడై తనకు రాజ్యభోగాలు లభించాయని కూడా మరిచిపోయి ఉంటాడు. ఇటువంటి కృతజ్ఞుడికి తక్షణం శిక్ష వెయ్యవలసిందే. ఇదిగో వెడుతున్నాను నేను అని లక్ష్మణస్వామి కిష్కింధా నగరద్వారం సమీపించాడు. కాలాగ్ని సన్నిభము, ఇంద్రచాప సదృశ్యమైన ధనుస్సును చేబూని వస్తున్న లక్ష్మణుని చూచిన సర్వ వానర వాహిని భయకంపితమై గజగజలాడుతోంది. కొందరు చెట్ల చివరి కొమ్మలెక్కారు, కొందరు పర్వత శిఖరాలకు లంఘించారు. వారిలో నలుగురైదుగురు మాత్రం త్వర త్వరగా అంతఃపురం వైపు నడిచారు. కామభోగాలలో తేలియాడుతున్న సుగ్రీవునికి ఇదేమీ వినపడడం లేదు. వారందరూ గజగజలాడుతూ లక్ష్మణస్వామి చుట్టూ నిలబడిన వారి యొక్క కథను అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో అంగదుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు లక్ష్మణస్వామి, అంగదా, నువ్వు తక్షణం వెళ్ళి రామానుజుడి ద్వారంలో నిలబడ్డాడని చెప్పు, నా మాట వినాలని ఉంటే తక్షణం రమ్మను అనడను తడవు. రెండడుగులలో అంగదుడు అంతఃపురంలోకి వెళ్ళి తల్లికి పినతల్లికి నమస్కరించి ప్రక్కనే ఉన్న సుగ్రీవుని వైపు తిరిగి జరిగిన విషయం చెప్పాడు. ఆ క్షణంలో వానరులెవరూ లక్ష్మణుని యొక్క క్రోధాన్ని తగ్గించడానికి తగిన ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. వారందరూ తెల్లబోయి నిలబడి సింహగర్జనలు చేస్తున్నారు. అప్పుడు లక్ష్మణస్వామి ధనుష్టంకారం చేశాడు. ఆ ధనుష్టంకారం చెవిని పడడంతో పిడుగుపడ్డట్టై మత్తు మత్తు అంతా వదిలిపోయి ఒక్కమారు తల పంకించి చూశాడు. అప్పుడు ఎదురుగా నిలబడిన అంగదు, ప్రభు, మీకు రాజ్యాన్ని లభింపజేసిన రామచంద్రుని తమ్ముడు లక్ష్మణుడు ధనుర్ధారియే సింహద్వారంలో నిలబడ్డాడు అంతే. ఆ మాటలు వింటూనే సుగ్రీవుడు, నేను వారికి ఏ అపకారం చేశానని లక్ష్మణస్వామి ఇంత క్రోధంగా వచ్చాడు. అనగా ఆయన చేసిన ఉపకారాన్ని విస్మరించలేదు, అది కొంతవరకు సంతోషం. అయినా ముందు లక్ష్మణుని పరుషభాషణాలు మీరు వెనక తప్పదు, వారి అనుగ్రహాన్ని మీరు సాధించాలి అని అంగదుడు వెళ్ళి లక్ష్మణుని పాదాభివాదం చేస్తున్నాడు. ఇక్కడ అంగద మైంద ద్విధ గజ గవయ గవాక్ష శరభ సూర్యాక్ష విద్యున్మాలి ఆదిగా గల వారందరూ లక్ష్మణస్వామి యొక్క క్రోధాగ్నిని ఉపసంహరింపజేసే మార్గం దొరకక అలా కన్నులు అప్పగించి చూస్తున్నారు. ఈ లోపల అంతఃపుర స్త్రీల నూపుర స్వనాలు, కాంచన కంకణ కాంచి నిస్వనాలు ఇవన్నీ వింటుంటే లక్ష్మణస్వామి క్రోధం మరింత పెరుగుతోంది. అప్పుడు సుగ్రీవుడు తారవైపు తిరిగి, పట్టమహిషి, వచ్చిన లక్ష్మణుడు కోమల హృదయుడు, ఆయన స్త్రీల వైపు కన్నెత్తి చూడడు. నువ్వు వెళ్ళి ఆయనను ప్రసన్నను చేసుకుని కోపకారణం తెలుసుకువస్తే అప్పుడు నేను దానికి తగిన మార్గాన్ని ఆలోచిస్తాను అనగానే తార తడబడుతున్న అడుగులతో పైట చెంగు సరిచేసుకుంటూ నెమ్మదిగా లక్ష్మణస్వామి దగ్గరకు వచ్చి, ఓ దాశరథి, ఎవరయ్యా నీకింత ఆగ్రహాన్ని కలిగించిన వారు? ఎండిపోయిన అడవిలో నిప్పు పెట్టి అందులోనే ఉండిపోయే మూర్ఖుడి కంటే పరమమూర్ఖుడు తప్ప నీకింత క్రోధాన్ని తెప్పించడు అంటుంటే లక్ష్మణుడు, తారా, ఆ మూర్ఖుడు ఎవరనా అడుగుతున్నావు? ఎవరికుంది అంత శక్తి? నీ సుగ్రీవుడికి తప్ప. కామమదోన్మత్తుడై పడి ఉన్నాడు. సరే, నీ తెలివి ఏమై ఆయన రాజకార్యాలు పట్టించుకోవడం లేదు. మదిరా మదవతి లోలుడై ఉన్నాడు. మొత్తమంతా మంత్రుల చేతులలో వదిలాడు. అదంతా మాకనవసరం. మాకు చేసిన వాగ్దానం ప్రకారం వానకాలం గడిచినా ఈ మత్తు వదలడం లేదు. అందువల్లనే ధర్మార్థాలు సాధించేవారు మద్యానికి దూరంగా ఉండాలని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయకపోతే ధర్మ నాశనం అవుతుంది. గుణవంతుడైన మిత్రునితో వైరం సర్వనాశనం చేస్తుంది. మిత్ర కార్యనిర్వహణ ధర్మాన్ని మరిచిన వాడున్నాడే, వాని శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. అనగా తార, రాజపుత్ర, ఎవరి మీదనయ్యా ఇంత ఆగ్రహం? మీ చేతులతో మీరు పెంచి పెద్ద చేసిన వృక్షాన్నే నరకడానికి ప్రయత్నిస్తున్నారా? మీ అనుగ్రహం వల్ల కదా సుగ్రీవుడికి రాజభోగాలు, మదిరా మదవతి సంయోగాలు లభించాయి. ఒక్క విషయం చెప్పాలయ్యా నీకు, మన్మధుని యొక్క ప్రభావం మానవుల మీద వానరుల మీద ఎంత ఉంటుందో నీకు తెలిసే విషయం కాదు. నేనెరుగుతున్నయ్యా మదనతాపం ఎటువంటిదో, ఆ మదనతాపానికి చిక్కిన వాడికి లజ్జా అభిమానము లోకజ్ఞానము ఉండవు. వాడు చెయ్యని అకార్యము ఉండదు. ఆ దశలో ఉన్న సుగ్రీవుణ్ణి క్షమించమని నేనడుగుతున్నాను. నువ్వు ఎరగని గాథ కాదు. మీ గురువులు మహర్షులు కూడా కామవశీభూత చిత్తులై ఎటువంటి అధపాతాళానికి వెళ్ళిపోయారో ఇప్పుడు గుర్తు చేయాలటయ్యా నీకు. కామం అంత చెడ్డది, విడిచిపెట్టేయండి. మేమేమీ చెయ్యడం లేదని కదా నువ్వు అంటున్నావు. దిశాంతాలలో ఉన్న వానర వీరులందరినీ రావాల్సిందిగా ఆజ్ఞలు పంపి చాలా రోజులైంది. ఈపాటికే వారందరూ కిష్కింద చేరుతూ ఉంటారు. అయినా లక్ష్మణ, సాక్షాత్తు మీకు ప్రాణమిత్రుడే సుగ్రీవుడు. ఆ ప్రాణస్నేహితుని అంతఃపురంలో అడుగు పెట్టడం అనేది దోషమనుకుంటున్నావుటయ్యా? నాతో కూడా అంతఃపురానికి రా, మా స్వాగత సత్కారాలు అందుకో అంటూ తార వెనుదిరిగి అడుగు వేస్తోంది. మారు మాట్లాడలేక లక్ష్మణస్వామి ఆమె వెనుకనే నడిచాడు. హంసతూలికా కల్పం మీద రత్నకాంతులీనే బంగారు నగలతో అలరారుతున్న రుమ, ఆమె ప్రక్కనే సుగ్రీవుడు, సేవికా జనం, మధుపాత్రలు, విఫల నేత్రాలు. ఆ దశలో ఉన్న సుగ్రీవుడు మత్తుగా కన్నులెత్తి చూశాడు. లక్ష్మణుని కన్నులలో అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. ప్రశ్రవణకిడి మీద భార్యా వియోగ దుఃఖంతో ఉన్న అన్నగారు ఇక్కడ మదిరా పానమత్తుడై మదవతి పరీరంభంలో ఉన్న సుగ్రీవుడు, ఆ కన్నులలోని ఎర్రజీరలు సాగి సుగ్రీవుని మత్తును దిగజార్చాయి. ఒక్క ఉదుటున క్రిందికి దిగి చేతులు జోడించి, లక్ష్మణ, నేను చేసిన అపరాధం ఏమిటయ్యా అనగానే లక్ష్మణుడు, జితేంద్రియుడు, దయాహృదయుడు, కృతజ్ఞుడు, సత్యవాది, సత్కులీనుడు అయిన ప్రభువును లోకం పూజిస్తుంది. స్నేహితునికిచ్చిన మాటను నిలబెట్టుకోలేని వాడి కంటే నీచుడుండడు. జంతువుల విషయంలో మనం అబద్ధమాడినట్లయితే అది దాన్ని చంపిన ఫలాన్ని ఇస్తుంది. కాని మనిషికి చేసిన వాగ్దానం భంగం చేసినట్లయితే అది ఆత్మహత్యతో సమానమైనది. చేసిన మేలు మరిచిన వాడిని ఎవడైనా సరే కత్తిపుచ్చుకు తెగనరికి పారేయచ్చు. ఇక బ్రహ్మహత్య కంటే, త్రాగుడు కంటే, దొంగతనం కంటే, వ్రతనియమ భంగాల కంటే అత్యంత పాపభూయిష్టమైనది, నిష్కృతి లేనిది వాగ్దాన భంగము, కృతజ్ఞత్వం. వీరెవరికీ లేనటువంటి ప్రాయశ్చిత్తం వాడికి విధించాలి. రాముడు చేసిన ఉపకారాన్ని విస్మరించావు. నీ వంటి కప్పను రాముడనే సర్పం క్షణంలో మింగేయగలదు. నీ బుద్ధి తెలియక ఇంత ఉపకారం చేశాం మేము. ఆఖరి మాట చెబుతున్నా, నీ మాటను నిలబెట్టుకుంటావా లేక మీ అన్నగారు వెళ్ళిన దారినే పంపమంటావా అంటుంటే తార, లక్ష్మణ, ఎందుకయ్యా అంత ఆగ్రహంగా పరుషంగా మాట్లాడతావు? వానరేశ్వరుణ్ణి అంతంత మాటలు అనవసరా? ఆయన క్రూరుడు కాదు, నీచుడు కాదు, కృతజ్ఞుడు కాదు. మీ రామచంద్రుని దయావిశేషం వల్ల ఇంతటి భోగభాగ్యాలు అనుభవిస్తున్నానని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాడు. లక్ష్మణ, రఘువంశీయులు సత్వగుణ సంపన్నులని విన్నామయ్యా. నువ్వు కొంచెం పూర్వాపరాలు విచారించకుండా ఇంత ఆగ్రహానికి లొంగకూడదయ్యా. ఈ సుగ్రీవుడు సర్వ వానర రాజ్యాన్ని, రుమను, నన్ను కూడా త్యాగం చేయగలడు మీ అన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం. రావణుని పరిజనంలో ఎందరో కామరూపులైన రాక్షసులున్నారు. వారిని సంహరించాలంటే మీకు ఈ వానరేశ్వరుని సేనలో ఉన్న కామరూపులు చాలా అవసరం. రావణుడి యొక్క వ్యవహారాలన్నీ మా వాలికి తెలుసు. ఆయన నాకు ఈ విశేషాలన్నీ చెబుతూ ఉండేవాడు. ఆ విషయాలన్నీ విడిచిపెట్టేసి మా అంతఃపుర జనానికి మళ్ళీ ఇప్పుడు నీ కన్నులలో ఎర్రజీరలు ప్రసరింపజేసి భయాన్ని కలిగించకు అంటుంటే లక్ష్మణస్వామి శాంతించాడు. సుగ్రీవుడు లక్ష్మణుని వెంట బయలుదేరి రామచంద్రుని సన్నిధానానికి వెడుతూనే ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు సుగ్రీవుడు, రామభద్ర, ఎందుకయ్యా ఇంత ఆగ్రహించారు నా మీద అని రెండు కాళ్ళు పట్టుకుంటుంటే రాముడు, ధర్మార్థ కామాలకు సమయాసమయాలున్నాయి సుగ్రీవ. ప్రభుత్వం నెరపేవాడికి సమయ పరిజ్ఞానం ఉండాలి. అది మరిచిపోయి ధర్మాన్ని అర్థాన్ని విడిచిపెట్టి కామసేవలోనే బ్రతికేవాడున్నాడే, వాడు చెట్టుకొమ్మం మీద సుఖంగా నిద్రపోవడానికి ప్రయత్నించే మూర్ఖుడవుతాడు. వాడు క్రింద పడితే కాని వాడికి జ్ఞానం రాదు. కామోపభోగాలలో తేలియాడేవాడు కూడా సర్వనాశనమయ్యాక కానీ గుర్తించలేడు. పురుషార్థాలను నియమిత కాలంలో ఆచరిస్తూ సమర్థులైన మంత్రులతో ఆలోచనలు సాగిస్తూ ఉండాలి. సరే, ఈ విషయాలన్నీ విడిచిపెట్టు, ఇప్పుడు ఇంకా సీతాన్వేషణ ప్రయత్నం సాగించాలి. రామభద్ర, మీ అనుగ్రహ విశేషం వల్ల నేను ఈ రాజ్యభోగాలు పొందగలిగాను. దానికి కృతజ్ఞుణ్ణి. ఆ కృతజ్ఞతను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వానర వీరులందరూ సర్వ ప్రాంతాల నుంచి కిష్కింద చేరారు. ఈ భూమండలమంతా వారికి కొట్టిన పిండి. వారిలో కొందరు కామరూపులున్నారు, వేల సంఖ్యలో వానర యోధపతులున్నారు. ఇందరూ మీ జానకిని అన్వేషించడానికి బయలుదేరుతున్నారు అనగా రాముని కన్నులు ప్రఫుల్లాలయ్యాయి. సుగ్రీవుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు.